நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜெயமுதீரயேத் வியாசாய விஷ்ணு ரூபாய வியாச ரூபாய விஷ்ணவே நமோ வை பிரம்மநிதயே வாசிஷ்டாய நமோ நம. ஸ்ரீகிருஷ்ணுடு సర్వజగత్తంతటికి ప్రభువు అని సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పిన తరువాత ధృతరాష్ట్ర మహారాజు సంజయుడితో మాట్లాడుతున్నాడు. సంజయ, కృష్ణుడు సర్వలోకేశ్వరుడని నీకు ఎలా తెలుసు? నేను ఎందువల్ల తెలుసుకోలేకపోయానో నాకు చెప్పు. ధృతరాష్ట్రుడు ఈ విధంగా అడుగగానే అప్పుడు సంజయుడు అన్నాడు, రాజా విను, నీకు విద్య లేదు, నా విద్య తరగదు. అజ్ఞానాంధకారంతో చెడిపోయిన విద్యాహీనుడు కేశవుణ్ణి ఎరగడు. త్రియుగ రూపుడైన మాధవుణ్ణి నేను ఆత్మవిద్య చేత ఎరుగుదును. అతడు ప్రాణుల ఉత్పత్తికి వినాశానికి కర్త, అతనికి వేరే కర్త లేడు. సంజయుడు ఇలా చెప్పగానే అప్పుడు ధృతరాష్ట్రుడన్నాడు, సంజయ, నీకు జనార్దనుని మీద నిత్యమైన భక్తి ఉంది. ఆ భక్తి ఎటువంటిది? దానితోనే కదా నీవు మధుసూదనుని తెలుసుకున్నావు. ధృతరాష్ట్రుడు ఇలా అడగగానే అప్పుడు సంజయుడన్నాడు, రజా, నేను మాయను సేవించను, భగవదర్పితం కాని వ్యర్థ ధర్మం ఆచరించను. శుద్ధమైన మనసును పొంది భక్తితో శాస్త్రం వల్ల జనార్దనుణ్ణి తెలుసుకున్నాను. సంజయుడు ఈ విధంగా చెప్పగానే అప్పుడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో, దుర్యోధన, ఇంద్రియాలకు ప్రభువైన జనార్దనుణ్ణి శరణు పొందు. ఈ సంజయుడు మనకు ఆప్తుడు, అతడు చెప్పినట్లు కేశవుని శరణు పొందు. ధృతరాష్ట్రుడి మాటలు విని దుర్యోధనుడన్నాడు, తండ్రి, భగవంతుడైన దేవకీపుత్రుడు లోకాలన్నింటినీ సంహరించవచ్చు, కానీ అర్జునునితో స్నేహం ప్రకటించే కేశవుణ్ణి నేనిప్పుడు శరణు కోరను. దుర్యోధనుడు ఈ విధంగా చెప్పగానే దుర్యోధనుని మాటలకు ధృతరాష్ట్రుడు, గాంధారి, నీ కొడుకు దుర్మతి అయి నరకానికి పోతున్నాడు. వీడు అసూయాపరుడు, దురాత్ముడు, దురభిమాని, శ్రేయోభిలాషుల మాటలను అతిక్రమిస్తున్నాడు. నీవైనా చెప్పు. ధృతరాష్ట్రుడు ఈ విధంగా ఆజ్ఞాపించేసరికి అప్పుడు గాంధారి దుర్యోధనుడితో అంది, దుష్టాత్మ, ఐశ్వర్యం మాత్రం కోరి పెద్దల మాట వినకున్నావు. నన్ను, మీ తండ్రిని వదలి ఐశ్వర్యాన్ని, జీవితాన్ని వదులుకుంటున్నావు. దుర్మార్గులకు ప్రీతి కలిగిస్తూ నాకు దుఃఖం పెంచుతున్నావు. భీముని చేత పడినప్పుడు తండ్రి మాటలు స్మరిస్తావు, జాగ్రత్త. గాంధారి ఈ విధంగా చెప్తూ ఉంటే అప్పుడు వ్యాసపరమాత్మ అన్నారు, రజా ధృతరాష్ట్ర, నీవు కృష్ణునికు ప్రియుడవు, నా మాట తెలుసుకో. నీకు సంజయుడు దూత, ఇతడు నీకు శ్రేయస్సు కలిగిస్తాడు. పరమాత్ముడైన హృషికేశుణ్ణి ఈ సంజయుడు ఎరుగును. ఏకాగ్రతతో సేవించేవారికి కృష్ణుడు మహాభయం నుండి మోక్షం కలిగిస్తాడు. ధృతరాష్ట్ర, క్రోధశోకాలతో కూడిన పురుషులు తమకున్న సంపదలతో తృప్తి పడక ఎన్నో పాశాలతో కట్టుబడిపోతారు. అటువంటి వారు కామమూఢులై నిత్యము తమ కర్మలతో లాగబడుతూ ఉంటారు. గుడ్డివాని చేత లాగబడే గుడ్డివారిలాగా పోతూ చివరకు యముని వశమవుతారు. జ్ఞానమార్గం పరమాత్మను చేరుస్తుంది. చాలామంది బుద్ధిమంతులు ఈ మార్గంలోనే వెళ్ళారు. ఈ మార్గం చూసిన వారు మృత్యువును తరిస్తారు, కానీ సంసారమును తగులుకొనరు. వ్యాసపరమాత్మ ఈ విధంగా చెప్పగానే అప్పుడు ధృతరాష్ట్రుడన్నాడు, సంజయ, నిర్భయమైన ఆ జ్ఞాన మార్గం నాకు చెప్పు. ఆ మార్గాన్ని వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి చేరి ఉత్తమమైన సిద్ధి పొందుతాను. ధృతరాష్ట్రుడు ఈ విధంగా అడుగగానే అప్పుడు సంజయుడు, మహారాజా, మనసును వశపరచుకోలేనివాడు నిత్య సిద్ధుడైన కృష్ణుణ్ణి ఎన్నడూ తెలుసుకోలేడు. ఇంద్రియ నిగ్రహం తప్ప పరమాత్మ ప్రాప్తికి మరో ఉపాయం కనబడదు. విజృంభించే ఇంద్రియాలను కోరికల నుండి మళ్లించటం, పొరబడకపోవటం, అహింస, ఈ మూడు నిస్సందేహంగా జ్ఞానం కలిగిస్తాయి. అందుచేత రాజా, ఏమరపాటు లేకుండా ఇంద్రియాలను అదుపు చేయటంలో ప్రయత్నం చెయ్యి. నీ బుద్ధిని జారిపోనీకు, దాన్ని విషయాల నుండి మళ్ళించు. ఈ ఇంద్రియ నిగ్రహాన్నే విప్రులు జ్ఞానమన్నారు. ఈ మార్గం పట్టుకునే బుద్ధిమంతులు పయనించారు. ఇంద్రియ నిగ్రహం లేని మానవులకు కేశవుడు దొరకడు. వేదాలు చదివి యోగాభ్యాసం చేసి వశపరుచుకున్నవానికి ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. వాడికి తత్వం ప్రసన్నమవుతుంది. సంజయుడు ఈ విధంగా చెప్పగానే అప్పుడు ధృతరాష్ట్రుడన్నాడు, సంజయ, కనులున్నవారు అదృష్టవంతులు. వారు జ్ఞానశరీరంతో ప్రకాశిస్తూ దిక్కుల్ని మూలల్ని వెలిగించే కృష్ణుణ్ణి దగ్గరగా ఉండి చూడగలుగుతున్నారు. శ్రీకృష్ణుడు భరతవంశీయుల మాటలు మాట్లాడుతాడు. ఆ మాటలు పూజార్హములు, శృంజయులకు శుభప్రదాలు, నిందింపరానివి. కాలం చెల్లిపోయిన వారికి గ్రహింపదగనట్లు తోస్తాయి. కృష్ణుడు సాత్వతుడు, ప్రధాన వీరుడు. శత్రువులను ఎదిరించి సంహరిస్తాడు. పగవారి కీర్తిని తొలగిస్తాడు. ఆ కృష్ణుడు మహాత్ముడు, శత్రునాశకుడు. కరుణతో మాట్లాడుతాడు, నా వారిని మోహింపచేస్తాడు. అటువంటి కృష్ణుణ్ణి కౌరవులంతా చూస్తారు. ధృతరాష్ట్రుడు ఈ విధంగా మాట్లాడిన తరువాత సంజయుడు శ్రీకృష్ణ పరమాత్మ గురించి ధృతరాష్ట్రునికి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక అక్కడ ధర్మరాజు అర్జున భీమసేన నకుల సహదేవ విరాట ద్రుపద కేకయ రాజమహారథులను కలిసి, మనం శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి కౌరవ సభకు వెళ్ళి రమ్మని ఆయనను ప్రార్థిద్దామన్నాడు. అలా ధర్మరాజు చెప్పిన తర్వాత వారందరూ కలిసి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళారు. అక్కడ యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ పరమాత్మతో మాట్లాడుతున్నాడు. మిత్రవత్సల, మిత్రుల సహాయం కోరవలసిన సమయం ఆసన్నమైనది. మమ్ములను ఆపదల నుండి గట్టెక్కించడానికి నీవు తప్ప మరెవ్వరూ కనిపించటం లేదు. మాధవుడువైన నిన్ను ఆశ్రయించి నిర్భయులమై నిరుపయోగమైన గర్వాన్ని ప్రదర్శిస్తున్న సుయోధనుణ్ణి, ఆయన మంత్రులను కూడా స్వయంగా అర్థిస్తాము. శ్రీకృష్ణ, వృష్ణివంశస్థులను అన్ని ఆపదల నుండి రక్షించినట్లే పాండవులను కూడా నీవు రక్షించాలి. మహాభయం నుండి మమ్మల్ని కాపాడు. యుధిష్ఠిరుడు ఈ విధంగా ప్రార్థించేసరికి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, భారత, నేను సర్వదా సంసిద్ధుడనే. నీవు చెప్పదలిచినది చెప్పు. నీవు చెప్పినదంతా నేను చేస్తాను. శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అభయం ఇచ్చేసరికి అప్పుడు యుధిష్ఠిరుడు మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మతో మాట్లాడుతున్నాడు. జనార్దన, కొడుకులతో కలిసి ధృతరాష్ట్రుడు చేయదలిచిన పనిని నీవు కూడా విన్నావు. సంజయుడు నాతో చెప్పినదంతా ధృతరాష్ట్రుని అభిప్రాయమే. సంజయుడు ధృతరాష్ట్రుని ఆత్మ. ధృతరాష్ట్రుని మనస్సునే సంజయుడు బయటపెట్టాడు. దూత స్వామి చెప్పిన మాటలనే చెప్తాడు. దానికి భిన్నంగా మాట్లాడితే మరణశిక్షకు కూడా అర్హుడు అవుతాడు. ధృతరాష్ట్రుడు పాపచింతనతో తనకు తగని రీతిలో ప్రవర్తిస్తున్నాడు. మాకు రాజ్యభాగం ఇవ్వకుండానే మమ్మలను శాంతిపరిచే మార్గాన్ని వెతుకుతున్నాడు. ప్రభు, మేము ధృతరాష్ట్రుని శాసనం మేరకు 12 సంవత్సరాలు అరణ్యంలో నివసించాము. 1 సంవత్సరం అజ్ఞాతంగా గడిపాము. ధృతరాష్ట్రుడు మాట మీద నిలుస్తాడన్న నమ్మకంతో మేము ప్రతిజ్ఞాభంగం చేయలేదు. ఈ విషయం మాతో ఉన్న బ్రాహ్మణులకందరికీ తెలుసు. ధృతరాష్ట్రుడు లోభి, స్వధర్మాన్ని గమనించటం లేదు. పుత్ర వ్యామోహంతో వానికి లొంగిపోయి ఆ సుయోధనుడి మాటని అనుసరిస్తుంటాడు. జనార్దన, ధృతరాష్ట్రుడు లోభి అయి సుయోధనుడి ఆలోచనల్లోనే నిలుస్తాడు. ఆ రీతిగా తనకిష్టమైన బాటలోనే పయనిస్తూ మాతో కపటంగా వ్యవహరిస్తూ ఉంటాడు. నేను నా తల్లిని, మిత్రులను కూడా సరిగా పోషించలేకపోతున్నాను. ఇంతకన్నా బాధాకరమైన విషయం ఏముంటుంది? మధుసూదన, కాశీ చేది పాంచాల మత్స్యదేశాల వీరులంతా నాకు సహాయపడుతున్నా, నీవు దిక్కై నడిపిస్తున్నా, నేను 5 గ్రామాలను మాత్రమే కోరాను. అవి స్థలం, వృకస్థలం, అమ్మాకంది, వారణావతం, ఈ 4. నీకిష్టమైన మరొక్కటి కలిసి 5 నగరాలను కానీ గ్రామాలను కానీ మాకిమ్ము. మేమంతా కలిసి అక్కడే నివసిస్తాం. మా కారణంగా కురువంశం నశించకూడదు అనే కదా నేను అడిగింది. కానీ దుష్టమనస్కుడైన ఆ దుర్యోధనుడు దానికి కూడా అంగీకరించటం లేదు. సర్వాధికారాలు తనవే అని భావిస్తున్నాడు. ఇంతకన్నా బాధాకరమైనదేముంటుంది? ఉన్నత వంశంలో పుట్టినా, వార్ధక్యంలో అడుగుపెట్టినా, పరుల సొమ్ములకు ఆశపడితే ఆ లోభం యుక్తాయుక్త వివేకాన్ని నశింపచేస్తుంది. నశించిన వివేకం సిగ్గును కూడా లేకుండా చేస్తుంది. సిగ్గులేనితనం ధర్మాన్ని బాధిస్తుంది. ధర్మం నశించి సంపదలను నశింపచేస్తుంది. సంపదలు నశిస్తే మనుష్యుడు నశించినట్లే. ఎందుకంటే మనిషికి ధనం లేకపోవటమే మరణం. కృష్ణ, పూలు పండ్లు లేని చెట్టుకు పక్షులు దూరమైనట్లు, ధనం లేని వాని నుండి దాయాదులు, మిత్రులు, బ్రాహ్మణులు మరలిపోతారు. ప్రేత శరీరం నుండి ప్రాణాలు వెళ్ళిపోయినట్లు, పతితుని నుండి మనుష్యులు దూరమైనట్లు, నా దాయాదులు కూడా నా నుండి దూరమవుతారు. అది నాకు మరణంతో సమానం. నేటికి మరునాడు ఉదయానికి భోజనం లేకపోతే ఆ దారిద్ర్యం కన్నా దుఃఖకరమైన అవస్థ లేదని శంబరుడు చెప్పాడు. ధనమే ఉత్తమ ధర్మ సాధనమంటారు. అంతా ధనంలోనే ఉంది. లోకంలో ధనవంతులే బ్రతుకుతారు, ధనహీనులు మరణించిన వారి క్రిందే లెక్క. తమ బలాన్ని తాము నిలుపుకుంటూ ఇతరుణ్ణి ధనానికి దూరం చేసే మనుష్యులు ఇతరుని ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని, చివర ఆ మనుజుణ్ణి కూడా నశింపచేస్తారు. ఈ దారిద్ర్యమనే దుస్థితిని పొంది ఎందరూ ఆత్మహత్యకు పాల్పడినారు. కొందరు గ్రామాన్ని వదిలిపెట్టి వలసపోతుంటారు. మరికొందరు అరణ్యాలకు వెళ్తుంటారు. ఇంకా కొందరు ప్రాణత్యాగం చేయాలని ఇల్లు విడిచిపోతుంటారు. కొందరు పిచ్చివారవుతుంటారు. మరికొందరు శత్రువులకు లొంగిపోతారు. కొందరు డబ్బు కోసం ఇతరులకు దాస్యం చేస్తుంటారు. ధనహాని మనిషికి మరణాన్ని మించిన ఆపద. ఎందుకంటే ధర్మకామ సిద్ధికి ధనమే కారణం కదా. మనిషికి ధర్మబద్ధమైన మరణమే పరలోక సిద్ధికి మార్గం. అది సనాతన భావం. సర్వ ప్రాణులలో ఏ ఒక్కటి అయినా మృత్యువును ఏ విధంగానూ అతిక్రమించలేదు. కృష్ణ, శుభప్రదమైన ఐశ్వర్యాన్ని పొంది సుఖాలతో వృద్ధి పొంది తరువాత దానిని కోల్పోయిన వాడు పడే బాధను పుట్టుకతో దరిద్రుడైన వాడు ఎప్పుడూ పడడు. స్వయం కృతాపరాధంతో కష్టం తెచ్చుకున్న మానవుడు ఇంద్రాది దేవతలను తిడుతూ ఉంటాడు. కానీ తాను చేసిన తప్పును మాత్రం తెలుసుకోడు. సంపదలను అనుభవించి దరిద్రుడైన వాడు పడే బాధ నుండి తప్పించడానికి ఏ శాస్త్రము పనికిరాదు. అటువంటి వ్యక్తి సేవకులపై కోపాన్ని ప్రదర్శిస్తాడు. మిత్రులను దోషదృష్టితో చూస్తూ అసూయ పడతాడు. ధనహీనుడిని కోపం ఆక్రమిస్తుంది. దానితో మరల మోహంలో పడి వివేకాన్ని కోల్పోతాడు. మోహావేశంతో అతడు క్రూరకర్మలు చేయనారంభిస్తాడు. ఈ విధంగా పాపకర్మలకు లొంగిపోయినవాడు వర్ణసంకరమైన సంతానాన్ని పొంది పోషిస్తాడు. సాంకర్యం నరకానికే దారితీస్తుంది. పాపిష్టమైన పనులకు చివరగతి అదే కదా. శ్రీకృష్ణ, పాపకర్మల నుండి మరల కర్తవ్య జ్ఞానాన్ని పొందలేకపోతే నరకానికి పోవలసి వస్తుంది. ప్రజ్ఞయే కర్తవ్య బోధను కలిగించగలది. ప్రజ్ఞానేత్రం కలవాడే తరించగలడు. ప్రజ్ఞను పొందిన పురుషులు శాస్త్ర విషయాలను పరిశీలించగలుగుతారు. శాస్త్రనిష్ట గలవాడు ధర్మాన్ని పాటింపగలుగుతారు. ధర్మానికి ప్రధానాంశం బిడియం. సిగ్గు కలవాడు పాపకర్మలు ద్వేషిస్తాడు. అప్పుడు అతని సంపద వృద్ధి పొందుతుంది. ఎంత ఎక్కువగా సంపదలుంటే అంత గొప్పవాడుగా మనిషి లెక్కింపబడతాడు. ధర్మతత్పరుడై ప్రశాంత మనస్సు కలవాడు ఎల్లప్పుడూ సత్కర్మల యందు ఆసక్తుడవుతాడు. అధర్మం మీద మనసు పెట్టడు, పాపపు పని చెయ్యడు. సిగ్గు లేకపోయినా, మూర్ఖత్వానికి లోనైనా ఆ వ్యక్తి మగవాడు కాడు, ఆడది కాదు. అటువంటి వానికి ధర్మకర్మలపై అధికారం ఉండదు. వాడు ధర్మభ్రష్టుడు. సిగ్గు కలవాడు తనను, పితరులను, దేవతలను కాపాడుకుంటాడు. దానితో అమృతత్వాన్ని పొందుతాడు. పుణ్యకర్మల పరమ ప్రయోజనం అది. మధుసూదన, నేను ఏ విధంగా రాజ్యాన్ని కోల్పోయానో, రోజులు ఎంత కష్టంగా గడుపుతున్నానో ఇదంతా నీవు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నావు. అటువంటి మేము ఏ విధంగా చూసినా పైతృకమైన సంపత్తిని విడిచిపెట్టడం యుక్తం కాదు. సాధించుకునే ప్రయత్నంలో మేము మరణించినా అది తగినదే. మాధవ, మేము ధార్తరాష్ట్రులు ప్రశాంతంగా ఆ సంపదను సమానంగా అనుభవించాలన్నదే మా మొదటి లక్ష్యం. మేము కౌరవుల్ని సంహరించి ఆ రాజ్యాన్ని చేజిక్కించుకోవటం అంతిమ లక్ష్యం. అయితే అది క్రూరక్రమాచారం, వినాశనం ద్వారా మాత్రమే సిద్ధిస్తుంది. శత్రువులు నీచులైనా, ఏ సంబంధం లేనివారైనా కూడా చంపటం తగని పని. ఆ పరిస్థితిలో దాయాదులైన వారిని చంపజూడటం తగిన పని అవుతుందా? జ్ఞాతులంతా మిక్కిలి పెద్దవాళ్ళు, వారికి సహాయకులు మా గురువులు. వారిని వధించటం ఎంతో పాపం. యుద్ధం వల్ల ఏ శుభం కలుగుతుంది మాకు? కృష్ణ, యుద్ధం చేయటమనే క్షత్రియ ధర్మం పాపహేతువే కానీ మేము క్షత్రియులం కాబట్టి అధర్మమైనా సరే క్షత్రియ ధర్మమే మాకు స్వధర్మమవుతుంది. దానిని వీడి మరొక వృత్తిని స్వీకరించటం నిందకు గురి అవుతుంది. శూద్రులు సేవ చేస్తారు, వైశ్యులు వ్యాపారంతో జీవిస్తారు, బ్రాహ్మణులు భిక్షాపాత్రను చేపడతారు, మేము ఇతరులను చంపియే జీవిస్తాము. కృష్ణ, క్షత్రియుడు క్షత్రియుణ్ణి చంపుతాడు. చేప చేపను చంపి బ్రతుకుతుంది, కుక్క కుక్కను తింటుంది, చూశావా? ఇది పరంపరంగా వస్తున్న ధర్మం. కృష్ణ, యుద్ధం నిత్య కలహమే. దానితో యుద్ధభూమిలో ప్రాణాలు ఎన్నో పోతాయి. నైతిక బలాన్ని ఆశ్రయించి యుద్ధం చేస్తాను. గెలుపో ఓటమో దైవాధీనం. నాత్మచ్ఛందేన భూతానాం జీవితం మరణం తథా, నాప్యకాలే సుఖం ప్రాప్యం దుఃఖం వాపయదు తమ. జనార్దన, ప్రాణుల జీవన మరణాలు తమ ఇచ్ఛననుసరించి ఉండవు. సుఖమైనా దుఃఖమైనా పొందవలసిన సమయంలోనే సమకూడుతుంది. యుద్ధంలో ఒకే వీరుడు చాలామందిని చంపవచ్చు, చాలామంది కలిసి ఒక్కడిని చంపవచ్చు. ఒక నీచుడు శూరుణ్ణి సంహరించవచ్చు, పేరులేనివాడు పేరున్నవాడిని సంహరించవచ్చు. యుద్ధంలో ఇరుపక్షాలకు గెలుపు దక్కదు, ఓటమి కూడా అంతే. హాని సంపద నశించటం ఉభయపక్షాలకు సమానమే. ఒకవేళ రణరంగం నుండి వెనక్కు మరడినా జనక్షయం ధనవ్యయం రెండూ తప్పవు. ఋషికేశ, యుద్ధం అన్ని రకాల పాపహేతువే. ఇతరులను చంపినంత మాత్రాన తాను మరొకరి చేత చంపబడటాన్ని ఆపలేడు. యుద్ధంలో మరణించిన వాడికి జయము అపజయము రెండూ సమానమే. పరాజయం మరణం కంటే గొప్పదేమీ కాదు. గెలిచినవాడైనా జనధన వినాశనం నుండి తప్పించుకోలేడన్నది నిశ్చయం. గెలిచినా సరే గెలుపు సిద్ధించేలోపు శత్రు సైనికులెందరూ తమ ఆప్తులందరినో చంపుతారు. అందువల్ల పుత్రులను సోదరులను కోల్పోయి బలహీనుడైన వాడు అన్నింటిపై విరక్తిని పొంది తుదకు జీవితం మీద కూడా విరక్తుడవుతాడు. కృష్ణ, యుద్ధంలో సాధారణంగా ధీరులు సిగ్గుపడేవారు, పూజ్యులు దయామయులు అయిన వారే చంపబడతారు. సామాన్యుడు బ్రతికి బయటపడతాడు. శత్రువులను చంపి గెలిచిన తర్వాత కూడా ఎప్పుడూ పశ్చాత్తాపపడవలసి వస్తుంది. పారిపోయే వారిని వెంటాడి చంపటం కూడా పాపమే. అలా పారిపోయిన శత్రువులలో ఎవరో ఒకరు మిగులుతారు. ఆ మిగిలినవాడు బలాన్ని పుంజుకొని విజేతలలో మిగిలిన వారిని చంపగోరుతాడు. శత్రువులను అంతమొందించాలన్న ఆలోచనతో సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. గెలుపు కూడా వైరాన్ని సృష్టిస్తుంది. ఓడినవాడు దుఃఖంతో కాలం గడుపుతాడు. కాబట్టి జయాపజయాలను విడిచి ప్రశాంతంగా ఉన్నవాడే సుఖంగా నిద్రించగలుగుతాడు. ఎవరితోనైనా శత్రుత్వం ఏర్పడినవాడు ఇంటిలో పాముతో సహజీవనం చేయవలసినట్లు ఎప్పుడూ ఉద్విగ్న మనస్సుతో కలత నిద్ర మాత్రమే పొందుతాడు. శ్రీకృష్ణ, శత్రుపక్షంలోని అందరినీ నాశనం చేసిన వాడు కూడా కీర్తిని పొందజాలడు. సర్వప్రాణులలోనూ శాశ్వతమైన అపకీర్తినే తాను పొందుతాడు. శత్రుత్వాన్ని చిరకాలం మనస్సులో నిలుపుకున్నా అది ఉపశమించదు. ఏ ఒక్కరో వంశంలో మిగిలినా అతనికి గతాన్ని గుర్తు చేస్తూ మాట్లాడే ప్రజలు చాలామంది ఉంటారు. మండుతున్న అగ్నిలో ఆహుతులను వేస్తే అది మరీ ప్రజ్వరిల్లినట్లు, శత్రుత్వంతో శత్రుత్వం పెరుగుతుందే కానీ ఉపశమించదు. కాబట్టి ఉభయపక్షాలలో ఏదో ఒకటి పూర్తిగా నశించేదాకా స్థిరమైన శాంతి లభించదు. తప్పులు వెతికే వారికి ఈ పరిస్థితి ఎప్పుడూ తప్పదు. పౌరుషంలో మనస్సును కలతపెట్టే చింత ఎల్లప్పుడూ ఉంటుంది. వైరాగ్యంతో ఆ చింతను విడిచిపెట్టడం లేదా మరణించడం మాత్రమే దానికి పరిష్కారం. కృష్ణ, అలా కాకపోతే శత్రువులను మొదలంటా నాశనం చేయగలగటం ద్వారా ఇష్టఫల సిద్ధిని పొందవచ్చు, కానీ అది మరీ క్రూరమైన పని. రాజ్య పరిత్యాగం ద్వారా పొందే శాంతి కూడా మరణంతో సమానమే. అది శత్రువులకు నిత్యము అనుమానాలను కల్పిస్తూనే ఉంటుంది. తాను ఐశ్వర్యాన్ని కోల్పోవటం చేత ఎప్పుడైనా నశించిపోవచ్చు. రాజ్యాన్ని వదులుకోవటం కానీ వంశం నాశనం కావటం కానీ మాకిష్టం లేదు. విరమ్రతతో పొందగల శాంతియే అన్నిటికన్నా గొప్పది. మేము యుద్ధాన్ని కోరుకోవటం లేదు. సామధాన భేదోపాయాలతోనే రాజ్యాన్ని పొందాలని ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ మా విన్నపాలు విఫలమైతే యుద్ధం చేయక తప్పదు. పరాక్రమాన్ని పరిత్యజించటం మా అభిమతం కాదు. శాంతికై చేసిన విన్నపాలు విఫలమైతే దారుణమైన యుద్ధం సంభవిస్తుంది. యుద్ధాన్ని కుక్కల కొట్లాడగా పండితులు భావిస్తారు. తోకను ఊపటం, గుర్రు పెట్టటం, బదులు అరవటం, ఒకదాని చుట్టూ మరొకటి తిరగటం, దంతాలు చూపించటం, మొరగటం, ఆపై కలియబడటం, ఇది కుక్కల ఘర్షణ పద్ధతి. వాటిలో ఎక్కువ బలం కలది గెలిచి ఆ మాంసాన్ని తింటుంది. మనుష్యులలో కూడా ఇదే స్థితి, విశేషమేమీ లేదు. బలవంతులకు బలహీనులపై ఆదరం లేకపోవటం ఎటూ చూసినా తగినదే. వారు బలహీనులతో శత్రుత్వాన్ని కూడా పెట్టుకోరు. లొంగిపోవడానికి సిద్ధపడేవాడు దుర్బలుడు. దుర్బలుడు ఎప్పుడూ ఒదిగే ఉంటాడు. జనార్దన, తండ్రి, రాజు, వృద్ధుడు సర్వ విధాలా పూజనీయులే. కాబట్టి ధృతరాష్ట్రుడు మాకు మాననీయుడు, పూజనీయుడు కూడా. ధృతరాష్ట్రునకు పుత్రప్రేమ ఎక్కువ. కొడుకుకు వశమైపోయిన ఆయన మా ప్రార్థనను పరిహసిస్తాడు. కృష్ణ, ఈ స్థితిలో ఏం చేస్తే బాగుంటుందని నీవనుకుంటున్నావు? మేము ధర్మార్థాలను కోల్పోకుండా నిలువగల మార్గమేది? ఇటువంటి తీవ్ర సంఘట స్థితిలో నీతో కాక మరెవ్వరితో నేను సంప్రదించగలను? కృష్ణ, మాకు ఇష్టుడవు, శ్రేయోభిలాషివి, సర్వకార్యాల పరిణామాలు తెలిసిన వాడవు, సమస్త విషయాలలో నిశ్చిత బుద్ధి గలవాడవు. నీ వంటి మిత్రుడు మాకు మరెవ్వరున్నారు? యుధిష్ఠిరుడు ఈ విధంగా అడుగగానే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, యుధిష్ఠిరా, నేను మీ ఉభయపక్షాల క్షేమం కోసం కురు రాజసభకు వెళ్తున్నాను. అక్కడికి పోయి మీ ప్రయోజనాలకు దెబ్బ తగలనీయకుండా సంధిని చేయగలిగితే నేనెంతో గొప్ప ఫలితాన్ని సాధించినట్టు, మహాపుణ్యకార్యాన్ని చేసినట్టు కూడా అవుతుంది. సంధి చేయగలిగితే పరస్పర విద్వేషం గల కురుశృంజయ పాండవ ధార్తరాష్ట్రులను, సమస్త భూమండలాన్ని కూడా మృత్యుపాశం నుండి విడిపించగలిగినట్లే. శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పగానే అప్పుడు యుధిష్ఠిరుడన్నాడు, శ్రీకృష్ణ, నీవు కౌరవుల దగ్గరకు వెళ్లాలన్నది నా అభిమతం కాదు. నీవెంత మంచి మాటలు చెప్పినా సుయోధనుడు వాటిని ఆచరించడు. అంతేగాక దుర్యోధనుని అధీనమైన సమస్త రాజలోకం ప్రస్తుతం అక్కడ చేరింది. వారి మధ్యకు నీవు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. దుర్యోధనుని కారణంగా నీకేమైనా ద్రోహం కలిగినట్లయితే ధనము, దివ్యత్వము, సుఖము, సకల దేవతల ఐశ్వర్యమైనా సరే మాకవసరం లేదు. యుధిష్ఠిరుడి ఈ విధంగా చెప్పగానే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ యుధిష్ఠిరునితో మాట్లాడుతున్నారు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం యాగ్యేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్ సమస్తా సుఖినో భవంతు.